విశ్వాసము, సందేహము, సమాధానము. ఈ పేరుతో ఫిబ్రవరి 1985 అఖండ జ్యోతి మాసపత్రికలో పరమపూజ్య గురుదేవులు పండిత శ్రీరామశర్మ ఆచార్య గారు అత్యంత కీలకమైన విషయాలను ప్రపంచానికి అందజేశారు. వాటి వివరాలు ఇలా ఉన్నాయి. 25 సంవత్సరముల బట్టి చేతనత్వము, శరీరము కలిసిన నా భౌతిక ప్రయోగశాలలో నేను దత్తచిత్తుణ్ణి ఒకే ప్రయత్నము చేస్తున్నాను. అది నిజానికి ఆధ్యాత్మిక తత్వజ్ఞానము యొక్క యథార్థత మరియు ప్రతిక్రియ ఏమిటి అని తెలుసుకొనుట. వికసితమైన నేటి బుద్ధివాదుల దృష్టిలో అధ్యాత్మము భావకుల అంధవిశ్వాసము మరియు ధూర్తుల ఇతరులను మోసగించే వ్యవసాయము. ఈ మాటలు వాళ్ల స్వనిర్మిత జంజాలము అంటే నాకంత బాధ ఉండేది కాదు. ఒక ప్రక్క ఋషి ప్రణీతమైన, శాస్త్ర సమ్మతమైన, ఆప్తజనుల ద్వారా పరీక్షించబడి ఆమోదించబడింది అని చెప్పి విధి విధానాలను పరీక్షించినప్పుడు అప్రామాణికమని చెప్పుట నన్ను చాలా బాధపెడుతుంది. ఒకవైపు ఋషులు చెప్పిన చరమ సత్యము, రెండో వైపు దానిని పాఖండము, అంధవిశ్వాసము అని చెబుతున్నప్పుడు మనస్సు వ్యాకులత చెంది ఈ సందర్భంలో కొన్ని ఖచ్చితమైన ప్రయత్నాలు లక్ష్యశుద్ధితో చేయవలసిన అవసరమున్నది అని అనిపిస్తుంది. నేడు నాస్తికులు మాత్రమే దీనిని విక్రించటలేదు. ఆస్తికులు కూడా చెప్పబడిన క్రియాకృత్యములను దీర్ఘకాలం పాటు చేస్తున్నప్పటికీ వారు సంతోషించి ప్రసన్నత వ్యక్తపరిచేది ఏమీ లభించలేదు అని చెప్తున్నారు. ఈ పరిస్థితుల్లో సిద్ధాంతాలు మరియు ప్రయోగాలను ఎక్కడో లొసుగు ఉన్నది అని అనిపిస్తున్నది. ఈ లొసుగును నివారించి ఆధ్యాత్మికత యొక్క యథార్థతను వెలుగులోకి తీసుకురావటానికి కొన్ని ఖచ్చితమైన ప్రయత్నాలు లక్ష్యశుద్ధితో చేయవలసిన అవసరమున్నది. మరి ఈ పనిని ఎవరు చేస్తారు? అప్పుడు నాకు అనిపించింది, దీనిని గూర్చి నాకు ఇంత ప్రేమ ఉన్నప్పుడు ఈ బాధ్యతను నేనే స్వీకరించవచ్చు కదా. ఆధ్యాత్మికత ఒక విజ్ఞానమే అయితే దాని సిద్ధాంతాలు యథార్థమై ఉండాలి. వైజ్ఞానిక ఉపకరణములతో చేసే ప్రయోగాలలాగే దీని పరిణామాలు తత్కాలమే లభించాలి. ప్రతిపాదన మరియు పరిణామము యొక్క సమన్వయము జరిగినప్పుడు ప్రజలు ఆధ్యాత్మికతను కేవలము ఆడంబరము అంటే తప్పేముంది. కానీ ఆధ్యాత్మికత సత్యమే అయితే, దానిని గూర్చి చెప్పబడే మహత్యములు నిజమే అయితే, దీనిని ఇతర విజ్ఞానముల వలె అందరూ లాభం పొందగలిగే స్థితిని ఎందుకు తీసుకురాకూడదు? నా గత 25 సంవత్సరముల జీవిత క్రమము ఈ దిశలోనే గడిచినది. దీనిని ఒక జిజ్ఞాస సాధకుని ప్రయోగ పరీక్ష అనుకుంటే అతిశయోక్తి కాదు. ఘటనా క్రమము నా 15 సంవత్సరముల వయస్సులో ఆరంభించబడినది. ఇప్పుడు 60 సంవత్సరముల కంటే ఎక్కువ సమయం గడిచిపోయినది. దీనికంటే ముందు అపరిపక్వమైన బుద్ధి కఠోర దృఢత్వాన్ని పాటించగలిగే స్థితిలో లేదు. మనస్సులో తీవ్ర ఉత్కంఠ కూడా లేదు. నా గత 25 సంవత్సరముల జీవిత క్రమము మొదటి రోజు నుండి అనేక పుస్తకాల చదువుటలో, అనేక మంది ప్రతిష్ఠితుల సిద్ధుల సాన్నిధ్యములో గడిచినది. ఇది వ్యక్తిగత లాభం పొందుటకు సిద్ధులను పొందాలి అనే లిప్స కాదు, అనే కోరిక కాదు. తత్వమును తెలుసుకున్నటకు ఎంత కఠోరమైన పరిశ్రమనైనా చేయగలిగే సాహసము. అడగటము, అధ్యయనములతో సమాధానము లభించినప్పుడు నా యొక్క ఈ ఉత్కంఠ అంతరిక్షములో భ్రమణము చేయటం మొదలుపెట్టింది. ఒక సకల విద్యా పారంగతుడైన మహాత్ముడిని నాకు సహాయపడటానికి వెతుక్కుని తీసుకువచ్చినది. బ్రాహ్మణ కులములో జన్మించట వలన మరియు పౌరోహిత్య కర్మకాండ పరంపరతో అతి దగ్గర సంబంధం ఉండటం వలన నాకు 10 సంవత్సరముల వయసు ఉన్నప్పుడు మదనమోహన మాలవీయ గారి ద్వారా నా తండ్రి గారు ఉపనయనము చేయించి గాయత్రి మంత్ర ఉపాసన యొక్క సరళ కర్మకాండ నేర్పారు. ఈ గుహ్య విద్య యొక్క ఇతర పక్షములు నాకు తర్వాత విదితమయ్యాయి. నిర్ధారిత సాధనాక్రమము అలాగే కొనసాగుతూ వచ్చింది. లక్ష్యము పొందటానికి జిజ్ఞాస క్రమక్రమంగా ప్రచండమైంది. ఈ ఉద్వేగములు ఎన్నో రాత్రులు నిద్రపోకుండా గడిపాను. పూజాగృహము ఒక ప్రక్క ఏకాంతములో ఉన్నది. ఆ రోజు బ్రహ్మముహూర్తములో పూజాగది దివ్య గంధము దివ్య ప్రకాశంతో నిండినది. చేతి నుండి మాల జారిపోయింది. మనస్థితి ఒక తంద్రాగ్రస్తుని వలె అయినది. నా ముందు మన అందరి ఊహలలో ఉండే ఒక ఋషి రూపము ప్రకాశపుంజ రూపములో సాక్షాత్కరించింది. ఈ దివ్య దర్శనము నాలో ఏ గాభరా ఉత్పన్నము చేయలేదు. అంతేకాక నా తండ్ర ఇంకా గాఢతరమైనది. శరీర ధ్యాస కూడా పూర్తిగా పోయి నా చేతనత్వము ఇంకా చైతన్యవంతమైనది. ప్రకటితమైన సత్తా కొన్ని సంక్షిప్త శబ్దములు ఉచ్చరించింది. నీ పాత్రత కోరిక నాకు తెలుసు. అందువల్ల సహాయం అందించుటకు పరిగెత్తుకుంటూ వచ్చాను. నీ పాత్రతను ఇంకా వికసింపజేసుకున్నటకు మహాప్రజ్ఞ యొక్క ఒక సమగ్ర తపోసాధన చేయి. ఆయన ఉద్దేశము 1 సంవత్సరములో గాయత్రి మహామంత్రము యొక్క ఒక పురుచ్చరణ చేస్తూ 24 సంవత్సరములలో 24 మహాపురుచ్చరణలు సంపన్నము చేయుట. విధి విధానాలు క్లుప్తంగా చెప్పారు. ఈ అవధిలో బార్లీతో చేసిన రొట్టెలు మజ్జిగ మాత్రమే ఆహారంగా స్వీకరించమని ఆజ్ఞాపించారు. తద్వారా ఇంద్రియ సంయమనము నుంచి అర్థ సంయమనము, సమయ సంయమనము, ఆలోచన సంయమనముల వరకు అన్ని మనోనిగ్రహ ప్రక్రియలు సంపన్నమొకటియే కాక తత్వజ్ఞానము ధారణ చేయగలిగే పాత్రత పరిపక్వమవుతుంది. ఇంతవరకు నేను చెప్పింది చేస్తే ఆ తర్వాత మళ్లీ వచ్చి నేను మార్గదర్శనం చేస్తాను అని ఒకే సంకేతాన్ని అందజేశారు. తర్వాత అంతర్ధానమయ్యారు. జిజ్ఞాస కలిగిన బుద్ధిని భగవంతుడు ఇచ్చాడు. తర్కబుద్ధి కూడా తక్కువ ఇవ్వలేదు. ఆశ్చర్యమేమిటంటే ఈ స్థాయి విచారణతో పాటు అంత ప్రచండ శ్రద్ధ, సంకల్పశక్తి భాండాగారము ఎక్కడి నుండి ఎలా వచ్చింది? ఇవి రెండు వ్యతిరేక దిశలు. కాని నా మానసిక సంరచనలో ఈ పరస్పర విరోధ స్థితుల కలయిక జరిగినది. 2వ రోజు నుంచి 24 సంవత్సరముల సాధనాక్రమము సమగ్ర నిష్ఠా సంకల్పముతో మొదలుపెట్టాను. కుటుంబీకులు, బంధువులు 24 సంవత్సరముల పాటు ఈ ప్రయోజనము కొరకు నేను ప్రతిరోజు 7 గంటలు సమర్పిస్తాను అనే సుదీర్ఘ ప్రక్రియ గురించి విని బాధపడ్డారు. వారి వారి విధానములతో నన్ను దీని నుండి విముఖుడను చేయుటకు తీవ్రంగా ప్రయత్నించారు. కేవలము బార్లీ మీద ఆధారపడి ఇంత దీర్ఘకాలం ఉండుట శరీరానికి హాని కలగచేస్తుంది. చదువు మానివేస్తే భవిష్యత్తు ఏమవుతుంది? ఇలా రకరకాలుగా బోధించారు. క్లుప్తంగా అందరూ చెప్పే విషయము ఒక్కటే, ఇంత సుదీర్ఘ కఠోర సాధన చెయ్యవద్దు. కాని నా జిజ్ఞాస ఎంత ప్రచండమైనదంటే తాత్వికతను తెలుసుకుంటకు ఒకటేమిటి, ఇటువంటి అనేక శరీరాలు బలి ఇచ్చివేసే మనోబలము పెళ్లుపుకుతూ వచ్చేది. నన్ను మార్గచ్యుతులను చేయుటకు ప్రయత్నించే వారికి నా నిశ్చితాభిప్రాయమును స్పష్ట శబ్దములతో చెప్పేవాడిని. ఇంటిలో జీవించుటకు తగిన సాధనా సామాగ్రి ఉండుట వలన దాని గురించి ఆలోచించవలసిన అవసరం లేకపోయింది. ఒకదాని తర్వాత ఒకటి 24 సంవత్సరములు ఈ విధి విధానముతోనే పూర్తయ్యాయి. అడిగిన వాళ్ళందరికీ ఒకే జవాబు ఇచ్చేవాడిని. ఒక జూజ వాడాను, చివరిలోనే దీని ఫలితాలు తెలుస్తాయి. 24 సంవత్సరములు ఒకదాని తర్వాత ఒకటి ఈ విధి విధానంతోనే పూర్తయ్యాయి. 7 గంటల నిత్య జప ప్రక్రియతో విసుగెత్తలేదు. బార్లీ గింజల రొట్టె, మజ్జిగ ఆహారము ఆరోగ్య దృష్ట్యా అపూర్ణము హానికరము అని చెప్పబడింది. దీర్ఘకాలం సుదీర్ఘ ప్రక్రియలతో చేసే సాధనాక్రమము యథావిధిగా కొనసాగింది. ఎప్పుడూ నాకు విసుగు అనిపించలేదు, రుచి తగ్గలేదు. ఈ అవధిలో మనోబలం తగ్గలేదు, పైపెచ్చు పెరిగింది కూడా. సాధనాక్రమము పూర్తి అయ్యే రోజు దగ్గర పడుతున్న కొద్దీ మనస్సులో ఇటువంటి సుదీర్ఘ సాధనాక్రమము మరొకటి చెప్తే దానిని కూడా ఇంత ప్రసన్నంగా చేయగలను అని అనుకునేవాడిని. ఫలితముల కొరకు ఇంకా కొన్ని జన్మలు ప్రతీక్షించగలను. ఈ పంక్తులు ఆత్మకథగా రాయటలేదు, లేక అప్రాసంగిక విషయాలు పలుకుటలేదు. ఆధ్యాత్మికత కూడా ఒక విజ్ఞానమేనా? ఈ ప్రయోగ పరీక్షల సందర్భములో నేను ఏమి చేశానో చర్చిస్తున్నాను. దీనివల్ల ఇతర జిజ్ఞాసువులకు కూడా కొంత ప్రకాశము సమాధానము లభిస్తుంది. ఈ 24 సంవత్సరములలో ఏ శాస్త్రము అధ్యయనము చేయలేదు, విద్వాంసులు విద్యులతో ఏమీ చర్చించలేదు. ఎందుకంటే దీనివల్ల నిర్ధారిత దిశ మరియు శ్రద్ధలో వ్యతిరేకం సంభవించవచ్చు. ఆధ్యాత్మికత యొక్క మూలభూత ఆధారము ప్రచండ ఇచ్ఛ మరియు గహన శ్రద్ధలు. దిశావ్యధ్రమ వల్ల అంతరంగము డోలాయమానము కాకుండా ఉండుటకు ఈ ప్రయోగము ఏకనిష్ఠ భావనతో జరగాలి. అదే చేశాను. మనస్సు పగలే కాదు, రాత్రి స్వప్నావస్థలో కూడా ఇదే మార్గములో నడిచేది. నిర్ధారిత సమయము బాధగా అనిపించలేదు, క్రమక్రమంగా మరింత రసపూర్ణమైనది. నిర్ధారిత సమయము పూర్తయినది. ప్రకాశపుంజ మార్గదర్శకుడు మళ్లీ దర్శనమిచ్చారు. బ్రాహ్మీ ముహూర్తములోనే మూగ భాషలో అడుగుబడినది. ఈ 24 సంవత్సరములలో ఏవైనా చిత్ర విచిత్ర అనుభవాలు వచ్చాయా చెప్పు. నా జవాబు ఒకటే, నిష్ట పెరుగుతూ వచ్చింది. తరువాతి ఆదేశమును ఇంతకంటే ఎక్కువ తత్పరత మరియు తన్మయత్వముతో చేస్తాను. నాది ఒకే ఒక ఆకాంక్ష, ఆధ్యాత్మికత ఆడంబరమా లేక విజ్ఞానమా? దీనిని స్వయముగా అనుభూతి చెంది దీని గురించి ఇతరులకు గట్టిగా నొక్కి వక్కాణించగలగాలి. నేను చెప్పటం పూర్తయినది. మార్గదర్శకులు ఇలా అన్నారు, విశ్వాసాన్ని వృద్ధిపరచుటకు ఇంకొక పుటము పెట్టవలసి ఉన్నది, అప్పుడే అది సముచిత రీతిలో పరిపక్వమవుతుంది. దీని కొరకు 24 లక్షల ఆహుతులతో గాయత్రి యజ్ఞం చేయవలసి ఉంటుంది. నేను ఇలా అన్నాను, శరీరగత క్రియలు నేను చేయగలను, మొత్తం ఏర్పాటు చేయుటకు డబ్బు సమకూర్చుకునుట, దీని కొరకు చేయు ప్రయత్నములలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొనవలసి వస్తుంది. నా దగ్గర ధనము లేదు, అనుభవము లేదు. ఇక మీ క్రొత్త ఆదేశాన్ని ఎలా నిభాయించగలను? మృదు మధుర హాసముతో ఆ ప్రకాశపుంజము ఇలా అంది, చూశావా, విశ్వాసము తగ్గినది. నా వాక్కు సాధన వల్ల ఏమి సంభవం కాదు. ఇందులో అసలు సందేహం ఎలా వచ్చినది? ఇది నీలో ఉన్న పచ్చిదనము, అపరిపక్వము. దీనిని తీసివేయాలి. 100% శ్రద్ధాబలము వల్లనే పరిపక్వత ప్రాప్తిస్తుంది. నేను లొంగిపోయి ఇలా అన్నాను, ప్రణాళిక చెప్పి వెళ్ళండి. నేను ఇటువంటి పనులలో ఏమీ తెలియని వాడిని. ఆయన క్లుప్తముగా కాదు సమగ్రముగా 1,000 కుండీలతో 24 లక్షల ఆహుతులతో గాయత్రి యజ్ఞము ఎలా చేయాలో తెలిపారు. ఆ రోజుల్లో ఉన్న 1 లక్ష ప్రముఖ గాయత్రి ఉపాసకుల్ని ఎలా పిలవాలో కూడా తెలిపారు. మార్గంలో వచ్చే కష్టాలు వాటంతటా అవే నివారింపబడతాయి అని కూడా తెలియజేశారు. 2వ రోజు నుంచే పని మొదలుపెట్టాను. 1958 నవంబర్ 26 అనగా కార్తీక పౌర్ణమి ముహూర్తముగా 4 రోజుల ముందు నుండి పని మొదలు పెట్టవలసి ఉన్నది. 1 లక్ష మంది ఆగంతుకులు మరియు 2-3 రెట్ల దర్శకులు కూర్చునుటకు, నివసించటానికి, భోజనము చేయుటకు, పడుకొనుటకు, శుభ్రంగా ఉంచుటకు, వెలుతురు, నీరు మొదలగు పలు కార్యాలు పరస్పరము ఒకదానితో ఒకటి సంబంధించినవి ఉన్నాయి. అప్పటికప్పుడు మనసుకు ఎలా తోస్తే అలా చేసుకుంటూ పోయాను. ఆగంతకుల చిరునామా, కలము దానంతటా అదే వ్రాసుకుంటూ పోయింది. ఈ కార్యక్రమానికి 7 మైళ్ల స్థలం అవసరము. కొంత ఖాళీ జాగా లభించింది. మిగతాది అడిగితే రైతులు ఇచ్చారు. టెంటులు, షామియానాలు, ఆహార సామాగ్రి, జనరేటర్లు ఎవరు ఇవ్వగలిగేవి వారు ఇచ్చుటకు సిద్ధపడ్డారు. ఇటువంటి పనులలో ముందుగా అడ్వాన్స్ ఇవ్వటం అనేది పద్ధతి. కానీ ఎవ్వరూ అడగలేదు, నేను ఇవ్వలేదు. కానీ వారు వారి డబ్బు ఎలా లభిస్తుందని విశ్వసించారో నాకు తెలియదు. మొత్తం ఏర్పాటు చేయుటకు నెల కంటే తక్కువ సమయం పట్టింది. సహాయం కొరకు స్వయం సేవకులు కావాలి అని పత్రికలో ప్రకటిస్తే చూస్తుండగానే 500 మంది స్వయం సేవకులు ఏర్పడ్డారు. అందరూ కలిసిమెలిసి కార్యక్రమాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నారు. నియత సమయంలో నిమంత్రణ అందుకున్న 1 లక్ష గాయత్రి ఉపాసకుల సమూహం వచ్చినది. వారితో పాటు దర్శకుల గుంపు కూడా వచ్చింది. 10 లక్షల మంది వచ్చి ఉంటారని అంచనా. కొంతమంది మంచి హృదయము గల అధికారులు ప్రత్యేక రైళ్లు, బస్సులు వేశారు. మధుర నుండి 4 మైళ్ల దూరములో యజ్ఞస్థలమున్నది. తమ తమ వస్తువులను శిరస్సుపై పెట్టుకుని ఉపాసకులు వస్తూనే ఉన్నారు. 1 లక్ష మంది ఉండుటకు ఏర్పాటు చేసిన వ్యవస్థలో 4 లక్షల మంది ఇమిడిపోయారు. 24 గంటలు నిరంతరము భోజనాలు జరుగుతూనే ఉన్నాయి. నీడ దొరకలేదు, ఆకలిగా ఉన్నాము అనే ఫిర్యాదు రాలేదు. బావులకు పంపులున్నవాళ్లు తమ తమ పంపులను పెట్టారు. విద్యుత్ సరఫరా తగ్గితే దూరదూరముగా ఉన్న గ్రామాల నుండి గ్యాస్ లాంతర్లు వచ్చాయి. టాయిలెట్స్, స్నానముల సమస్య అన్నింటికన్నా క్లిష్టమైనది. ఇవి కూడా ఎంత సువ్యవస్థతో ఏర్పాటు చేయబడినదంటే చూసేవాళ్లు ఆశ్చర్యచకితులయ్యారు. ఈ అడవిలో డబ్బు దగ్గర ఉంచుకోవద్దు. సురక్షితంగా ఉంచుటకు ఆఫీసులో జమ చేయండి అని చెప్పబడినది. దీని ప్రకారం తమ దగ్గర ఉన్న ధనమును సురక్షితంగా ఉంచుటకు ఆఫీసులో జమ చేశారు. అంతా వ్యవస్థతో కూడినదే, ఎవ్వరిది ఒక్క పైసా కూడా పోలేదు. చూసిన వాళ్లు ఈ కార్యక్రమాన్ని అలహాబాదులో జరిగే కుంభమేళాతో పోల్చారు. ప్రభుత్వము, రక్షక భటుల సహకారము ఎంత మాత్రమూ లేదు. అనేక మంది తమ వైపు నుండి డిస్పెన్సరీలు, స్వల్పాహార కేంద్రాలు, మంచినీటి కేంద్రాలు ఏర్పరిచారు. అనేక మైళ్ల ప్రాంతము మనుష్యులతో పూర్తిగా నిండిపోయింది. నిర్ధారిత సమయంలో యజ్ఞము విధిపూర్వకముగా జరుగుతూనే ఉన్నది. యజ్ఞశాల పరిక్రమ చేయుటకు సుమారు 50 మైళ్ల దూరం నుండి బస్సులు వేసుకుని వచ్చారు. పూర్ణాహుతి రోజున నేను నా ధర్మపత్ని రోజల్లా చేతులు జోడించి నిల్చునే ఉన్నాము. అందరినీ ప్రసాదము స్వీకరించి వెళ్ళమన్నాము. భగవంతుడికి తెలియాలి దాని ఖర్చులు ఎవరిచ్చారు, ఎక్కడ నుండి భోజన సామాగ్రి వచ్చినదో, ఎవరు ఇంత విశాల భోజన సామాగ్రిని తిన్నారు. అన్నింటికంటే ఆశ్చర్యమేమిటంటే ఎవ్వరూ ఒక్క పైసా కూడా పోగొట్టుకునలేదు, ఎవరికీ దెబ్బలు తగలలేదు, ఎవరూ తప్పిపోలేదు. ఎక్కడి నుండి డబ్బు వచ్చిందో, ఎటు వెళ్ళిందో తెలియదు. బేరేజ్ యొక్క కొన్ని బస్తాలు మిగిలాయి, వాటితో క్లీనింగ్ ప్రాసెస్ నిర్వహించాము. స్వయం సేవకులకు టిక్కెట్లు ఇప్పించాను. మిగిలేదేముంటుంది, కానీ నష్టపోలేదు. నీరు నెయ్యిగా మారటము అనే కింవదంతి ఇక్కడ 100కి 100 పాళ్లు సత్యమైనది అని చూసిన వాళ్లు అన్నారు. కుంభమేళాకు ఉండే సంరక్షకులు కాని, బడ్జెట్ కాని, పన్నులు మొదలగు వ్యవస్థలు ఇక్కడ లేవు. అయినా మొత్తము వ్యవస్థ ఒక యంత్రము వలె సాఫీగా గడిచిపోయింది. మథుర, దాని చుట్టూరా ఉన్న 100 మైళ్ల ప్రాంతంలో మహాభారతం తర్వాత ఇంత పెద్ద కార్యక్రమం జరుగుతోంది. దీనిని చూడని వారికి జీవితంలో మళ్లీ ఇటువంటి అవకాశం దొరకదు అనే జనశ్రుతి వల్ల మొదటి రోజు నుండి చివరి రోజు వరకు సుమారు 10 లక్షల మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమం పూర్తయిన తర్వాత కూడా 3 రోజుల వరకు యజ్ఞశాల ప్రదక్షిణలు జరుగుతూనే ఉన్నాయి. కుండములలోనున్న భస్మము ప్రసాదముగా తీసుకుని వెళ్లారు. నిజానికి ఈ కార్యక్రమము అన్ని దృష్టికోణాలలో ఒక అలౌకిక దర్శనీయ కార్యక్రమము. 1000 కుండముల భవ్య యజ్ఞశాల, 1 లక్ష మంది ప్రతినిధులు కూర్చోగలిగే పండాలు, 24 గంటలు నిరంతరము జరిగే భోజన వ్యవస్థ, వెలుతురు, నీరు, పడుకోవటానికి జరిగిన ఏర్పాట్లు ఎక్కడ చూసినా ఆశ్చర్యమే. 7 మైళ్ల విస్తారములు జనసందోహము నిండిపోయింది. పూర్ణాహుతి తర్వాత కూడా 3 రోజుల వరకు భోజనం చేస్తూనే ఉన్నారు. అక్షయ భాండాగారం అలాగే కొనసాగింది. మొదట ఆరంభంలో వచ్చిన వారు దీని గురించి చర్చించటం వల్ల సమూహము పెరుగుతూ వచ్చింది. ఈ జనసాంద్రము భవ్యత చూసి వచ్చిన ప్రతి వ్యక్తి అవాక్కైపోయేవారు. ఇటువంటి దృశ్యాన్ని నిజానికి ఈ 100,000 మందిలో ఎవ్వరూ ఇంతవరకు చూడలేదు. గాయత్రి మహాపురచరణ యొక్క జప, తప, సాధన, పూర్ణాహుతి యజ్ఞము గురించి చర్చించాను. ఈ యజ్ఞం యొక్క అతిపెద్ద ఉపలబ్ధి ఏమిటంటే ఆహ్వానం అందుకున్న అపరిచితులైన సుమారు 1 లక్ష గాయత్రి ఉపాసకులు నా మిత్రులుగా, సహకరించేవారుగా ఘనిష్ఠులయ్యారు, దగ్గరయ్యారు. భుజములతో భుజములు కలిపి పనిచేయగలిగే వారుగా మారారు. చూస్తూ చూస్తూ గాయత్రి పరివార్ యొక్క ఇంత విశాల సంఘటన, నవయుగ సూత్రపాత క్రియాకలాపముల నిమిత్తము ఒక సునిశ్చిత ప్రణాళికతో చాలా ముందుగానే తయారు చేసి పెట్టారా అన్నట్లు నిర్మించబడినది.